మొదటి కొరింథీయులకు 15. సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించారు. దాన్ని మీకు మళ్లీ జ్ఞాపకం చేయాలని నా ఉద్దేశ్యం. నేను బోధించిన సువార్తను మీరు విడవకుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది. నేను పొందిన దాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతిపెట్టబడి 3వ రోజున బ్రతికింపబడ్డాడు. పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి 12 మందికి కనిపించాడు. ఒకేసారి 500 మందికి కనిపించాడు. వాళ్లలో చాలామంది ఇంకా జీవించి ఉన్నారు. కొందరు మాత్రమే చనిపోయారు. ఆ తరువాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపోస్తులులందరికీ కనిపించాడు. చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు. ఎందుకంటే అపోస్తులల్లో నేను అదముణ్ణి, దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి, కనుక అపోస్తులుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను. కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృధా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పనిచేశాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది. నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు. కానీ మేము క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా. మరి మీలో కొందరు చనిపోయిన వాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు? అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది. క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృధా అయినట్లే కదా. అంతేకాదు, దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించాడని మేము చెప్పాము. అలా కాని పక్షంలో మేము దేవుణ్ణి గురించి తప్పు సాక్ష్యము చెప్పిన వాళ్లమవుతాము. కాని ఒకవేళ దేవుడు చనిపోయిన వాళ్లను నిజంగా బ్రతికించనట్లయితే ఆయన్ని కూడా బ్రతికించలేదు. ఎందుకంటే చనిపోయిన వాళ్లను బ్రతికించనట్లయితే క్రీస్తును కూడా బ్రతికించలేదు. క్రీస్తును బ్రతికించలేదు అంటే మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాల నుండి విముక్తి కలగలేదన్నమాట. అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట. మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం అవుతుంది. కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డవాళ్లలో ఆయన ప్రథముడు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చినట్లు పునరుత్థానం కూడా ఒక మనుషుని ద్వారా వచ్చింది. ఆదాములో ఐక్యత పొందటం వల్ల మానవులు మరణిస్తున్నట్లుగానే క్రీస్తులో ఐక్యత పొందటం వల్ల చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. ప్రతి ఒక్కడు తన వరుసను బట్టి బ్రతికింపబడతాడు. మొదట క్రీస్తు, ఆయన వచ్చిన తరువాత ఆయనకు సంబంధించిన వాళ్ళు బ్రతికింపబడతారు. అన్నీ అంతమయ్యే కాలం వస్తుంది. అప్పుడు ఆయన రాజ్యాలన్నిటినీ, అధికారంలో ఉన్న వాళ్ళందరి శక్తిని నాశనం చేసి తండ్రి అయిన దేవునికి తన రాజ్యం అప్పగిస్తాడు. ఎందుకంటే దేవుడు శత్రువులందరినీ తన పాదాల ముందు పడవేసేదాకా ఆయన రాజ్యం చేయాలి. చివరి శత్రువైన మృత్యువు నాశనము చేయబడుతుంది. ఎందుకంటే లేఖనాల్లో అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అని వ్రాయబడి ఉంది. అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అని అంటే వీటిలో దేవుడు కూడా ఉన్నాడని కాదు. దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు. కాని అన్నీ తన పాదాల క్రింద ఉంచబడగా కుమారుడు తనకు తానే దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు అన్నిటినీ పాలిస్తాడు. పునరుత్థానం లేనట్లయితే మరి చనిపోయిన వాళ్ల కోసం బాప్తిస్మము పొందిన వాళ్ల సంగతేమిటి? వాళ్ళు ఏ విధంగా బ్రతికి వస్తారు? చనిపోయిన వాళ్లు బ్రతికి రానట్లయితే ఇంకా బాప్తిస్మము ఎందుకు ఇస్తున్నారు? మరి మేము ప్రతి గడియ మా ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో వేసుకుంటున్నాం? సోదరులారా, నేను ప్రతిరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నాను. మన క్రీస్తు ప్రభువులో మిమ్మల్ని చూసి గర్విస్తాను. కనుక మీకు ఈ విషయం చెబుతున్నాను. ఒకవేళ నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోట్లాడటం మానవ కారణంగా మాత్రమే అయినట్లయితే నాకొచ్చిన లాభం ఏమిటి? చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతకనట్లయితే తిని త్రాగుదాం, ఎలాగో మరణిస్తాం గదా. మోసపోకండి, చెడు సహవాసం మంచివాణ్ణి చెడుపుతుంది. మేలుకోండి, పాపం చేయటం మానుకోండి. మీలో కొందరికి దేవుని గురించి తెలియదు, అది సిగ్గుచేటు. కొందరు చనిపోయిన వాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు, వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు అని అడగవచ్చు. ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు. నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు. దేవుడు తాననుకున్న విధంగా ప్రతి విత్తనానికి దానికి తగిన దేహాన్ని ఇస్తాడు. మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం, జంతువుల మాంసం ఒక రకం, పక్షుల మాంసం ఒక రకం, చేపల మాంసం ఒక రకం. ఆకాశంలో జ్యోతులున్నాయి, భూమి మీద జ్యోతులున్నాయి, గాని వాటి ప్రకాశం వేరు. సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు. చనిపోయిన వాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు. గౌరవం లేని శరీరంగా నాటబడి మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి శక్తిగల శరీరముగా లేస్తుంది. భౌతికమైన శరీరాన్ని నాటి ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు. భౌతికమైన శరీరం ఉంది అంటే ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది. ఈ విధంగా వ్రాయబడింది,
ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు,
చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు. ముందు ఆత్మీయత రాలేదు, ముందు భౌతిక శరీరం వచ్చింది, ఆ తరువాత ఆత్మీయత వచ్చింది. మొదటి పురుషుడు భూమి మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి దిగివచ్చాడు. భూమి మీద ఉన్నవాళ్ళు మట్టితో సృష్టింపబడిన వాని వలె ఉన్నారు. పరలోకానికి సంబంధించిన వాళ్ళు పరలోకం నుండి వచ్చిన వాని వలె ఉన్నారు. మట్టితో సృష్టింపబడిన వాని పోలికలతో మనము జన్మించినట్లే పరలోకం నుండి వచ్చిన వాని పోలికలను కూడా మనము పొందుతాము. సోదరులారా, నేను చెప్పేదేమిటంటే రక్తమాంసాలతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు, నశించిపోయేది అమరత్వం పొందదు. మీకో రహస్యం చెబుతాను, వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు, అందరూ మారిపోతారు. చివరి బూర ఊదినప్పుడు మనమందరము ఒక్క క్షణంలో కనురెప్పపాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది. ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి, చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి. ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది,
మరణం ఓడిపోయి సంపూర్ణ విజయం కలిగింది. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ కాటువేసే శక్తి ఎక్కడ?
మరణం కాటువేయగల శక్తిని ధర్మశాస్త్రం నుండి పొందుతుంది. కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం ఇస్తాడు. కనుక దేవునికి వందనాలు. కనుక నా ప్రియమైన సోదరులారా, ఏది మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువు కోసం పడిన మీ శ్రమ వృధా కాదు, ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభు సేవలో లీనమై ఉండండి.